వెయ్యి యుగముల పాటు ఏకధాటిగా ఈ భూమండలం మీద అగ్ని ప్రళయం కురిసింది. ఆ అగ్నికి మొత్తం భూమండలం అంతా నాశనం అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ 1000 యుగముల పాటు ఏక వర్షం కురిసింది. ఆ వర్ష సమయంలో శ్రీ మహావిష్ణువు గాఢంగా నిద్రపోయాడు, అనంత పద్మనాభుడయ్యాడు, శయనుడయ్యాడు. ఆయన నిద్రపోతూ ఉండగా బ్రహ్మదేవుడు కూర్చున్న తామర పువ్వు ముడుచుకుపోయింది. అంటే బ్రహ్మ కూడా లోపలే ఉండిపోయాడు. ఆ తామర పువ్వు కిందకి దిగిపోయి ఆయన బొడ్డులోంచి లోపలికి వెళ్ళిపోయింది. ఈ లోకంలో ఉన్న అన్ని ప్రాణులు ఆయనలో కలిసిపోయాయి. ఇంకా ఆయన తప్ప ఇంక ఈ సృష్టిలో మరొకటి లేకుండా అయిపోయింది. అలా గాఢంగా చాలా కాలం ఆయన నిద్రపోయాడు. మరికొంతకాలం తర్వాత తిరిగి ఆ నాభిలో నుంచి తిరిగి తామర పువ్వు బయటకు వచ్చింది. ఆ తామర పువ్వు వికసించింది. అందులో నుంచి బ్రహ్మగారు మళ్ళీ పుట్టుకొచ్చాడు. ఆ బ్రహ్మగారి యొక్క మనస్సులో నుంచి మరీచి, అంగిరుడు, దక్షుడు, క్రతువు మొదలైన మహాత్ములైన ప్రజాపతులు పుట్టుకొచ్చారు. అప్పుడే నేను కూడా హృదయం నుంచి బయటకు వచ్చాను, బ్రహ్మ యొక్క మనస్సు నుంచి పుట్టాను కనుక నన్ను బ్రహ్మ మానసపుత్రుడు అన్నారు. పుట్టి పుట్టడంతో ఒకప్పటి దాసీపుత్ర శరీరం అంతా పోయి తెల్లని స్వచ్ఛమైన ఈ శరీరం వచ్చింది. ఈ శరీరంతో పాటు జటాచోటాలు వచ్చాయి. చేతికి వీణ పుట్టుకతో వచ్చేసింది. ఈ వీణ నా చేతిలో ఉన్నంత వరకు ఏ మాయా నన్ను అంటదు. అందుకే విష్ణువు కూడా నన్ను మాయ చేయాలంటే వీణ లాక్కుంటాడు నా దగ్గర నుంచి. ఈ వీణ ఉన్నంత వరకు నీకు మాయ అంటదుగాక అని పలికి మహాత్ముడు శ్రీమన్నారాయణుడు ఈ మహతి అనే వీణ ఇచ్చాడు. సాధారణంగా వీణ పాట పాడేటప్పుడు వాయించాలి. ఈ వీణ నేను వాయించక్కర్లేదు, నేను పాడుతూ ఉంటే తనంత తానే టింగ 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 అది వాయించుకుంటూ వెళ్ళిపోతుంది. స్వతసిద్ధంగా ఆ వీణ మురోగుతూ ఉంటుంది. ఈ వీణని చేత పట్టుకొని సమస్త లోకాలు స్వేచ్ఛగా ఎక్కడ ఏ విధమైన అడ్డు ఆపు లేకుండా తిరగగలను, హరిస్మరణ చెయ్యగలను, హరిలోకానికి వెళ్ళగలను, బ్రహ్మలోకం మొదలుకొని ఏ లోకానికైనా వెళ్ళే శక్తి ఆ హరికటాక్షం వల్ల నాకు లభించింది. ఇదంతా నా పూర్వజన్మలో చాతుర్మాస్యకాలంలో భాగవతాన్ని ఒక సప్తాహం కాదు సప్త సప్తాహాల కింద వినడం వల్ల వచ్చింది. భాగవతాన్ని సప్తాహ దీక్షతో విన్నవారు ఎవరికైనా ఇటువంటి గతులు వస్తాయి నాయన. అటువంటి భాగవతాన్ని నువ్వు 7 రోజుల్లో రాసి 7 రోజుల్లో నీ కొడుక్కి చెప్పి తద్వారా లోకంలో సప్తాహ దీక్షని వ్యాప్తి చెయ్యి. నీవు తరిస్తావు, అందరినీ తరింపచేస్తావు, నీ అశాంతి తొలగిపోతుంది అని చెప్పి నారదుడు టక్కు లేచి నిలబడ్డాడు. అంటే ఇంక చెప్పడం అయిపోయాక ఇంకా ఏం మాట్లాడటం ఎక్కువ, లేచి నిలబడి వీణ వాయించుకుంటూ రివ్వును ఎగిరిపోయాడు, మాయమైపోయాడు. అప్పటిదాకా అక్కడ ఉన్నట్టే లేదు, టక్కన మాయమైపోయాడు ఆయన. వాయించు వీణనెప్పుడు మ్రోయించు ముకుంద గీతములు జగములకు చేయించు చెవుల పండువు మాయించు నగాళి ఇట్టి మతి మరి కలడే. ఎంతటి మహాత్ముడు ఆయన! నారదుడి వంటి జ్ఞాని ఉన్నాడా? తెలియక అజ్ఞానులు ఆయన్ని కలహభోజనుడు అంటారు, కానీ ఎప్పుడూ చేతిలో ఉన్న మహతి అనే వీణ వాయిస్తూనే ఉంటాడు. ఆ వీణ వాయించినప్పుడల్లా నారాయణ, ముకుంద, మాధవ, గోవింద అంటూ ఆయనకి సంబంధించిన కీర్తనలే వాయిస్తాడు. తాను పాడుతున్న పాటలతో, తాను చెబుతున్న భగవంతుని కథలతో జగత్తుకి చెవులకి పండుగ చేయిస్తాడు, సకల పాపాలు తొలగిస్తాడు. ఇటువంటి జ్ఞాని ఈ లోకంలో మరొకడున్నాడా? అటువంటి జ్ఞానికి నమస్కారం చేసుకుంటున్నాను అని వెంటనే మహాత్ముడు వ్యాసుడు శ్రద్ధతో 7 రోజులలో 18,000 శ్లోకములు కలిగిన మహాభాగవత గ్రంథాన్ని, శ్రీమద్భాగవత గ్రంథాన్ని 12 స్కంధాలుగా రాశాడు. ఇది నిజానికి 100 కోట్ల శ్లోకాలతో ఉందిట వైకుంఠంలో. బ్రహ్మగారు దాన్ని ఏం చేశాడు? కుదర చేసి 1 కోటి కింద మార్చాడు, కుదించి. ఇది ఈ కోటి గ్రంథం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాక 10 లక్షలయ్యింది. బృహస్పతి అబ్బే 10 లక్షలైతే మహానవులు చదవలేరు, 10 లక్షల 10 రోజులు కూర్చోండి అంటే 10 రోజులు ఎక్కడ కూర్చుంటామండి, నాకు అక్కడ అది ఉందండి ఇది ఉందంటే అది, ఈ మానవుల్ని నమ్మలేం అని వెళ్ళి పాపం ఆయన 10 లక్షలను పట్టుకొచ్చి 100,000 చేశాడు. మళ్ళీ 100,000 తీసుకుని పరమ పూజ్యుడైనటువంటి వశిష్ఠ మహర్షి 24,000 శ్లోకములుగా ఇచ్చాడు. ఆ 24,000 శ్లోకాలని మళ్ళీ కుదించి వ్యాసుడు కేవలం 18,000 శ్లోకాలు ఇచ్చి కనీసం 7 రోజులు వినండి నాయన, మీ జన్మ ధన్యం అవుతుంది. 7 రోజులు వింటే వైకుంఠంలో రోజుకు ఒక్కొక్క ప్రాకారం తెరుచుకుంటుంది, గుర్తుపెట్టుకోండి. ఎందుకు 7 రోజులు పెట్టారో తెలిసినా, మొదటి రోజు అయ్యింది. వైకుంఠంలో 7 ప్రాకారాలు ఉంటాయి, మన కోసం 1 గేటు తీసి ఉంచుతారు, ఇంకా 6 గేట్లు ఉన్నాయి. అక్కడ ఇలా గోడ దూకి వెళ్ళడాలు, లంచం ఇచ్చి వెళ్ళడాలు లేవు. ఇలా శ్రద్ధగా పొద్దునుంచి సాయంకాలం దాకా బయట బజారుల్లోకి తిరగకుండా ఇంకెక్కడికి వెళ్లకుండా భాగవతం వినేటప్పుడు గుళ్ళో కూడా వెళ్ళకూడదని శాస్త్రం. అలా 7 రోజులు వింటే తప్పక సప్తప్రాకారాలు తెరుచుకుంటాయి, వైకుంఠానికి వెళ్ళి తీరుతాం. ఇది ప్రమాణంగా చెప్పారు వేదవ్యాసులు వారు. అందుకని సప్తాహ దీక్ష అంటే ఏ సరదా కోసం పెట్టాడు ఆయన ఏమన్నా. వైకుంఠం అంటేనే అది ఎక్కడ ఉంటుందో ఇప్పటికీ ఎవరికి తెలియదు. అటువంటిది వైకుంఠంలో మన కోసం ముందే ప్రాకారాలు తెరిచి ఉంచాలంటే నిద్రపోకుండా, అది కూడా నిద్రపోతే గేట్లు తీయరు. మళ్ళీ ఆ గేటు దగ్గర వెళ్ళినా మీ ఫేట్ అంతే. ఇప్పుడు ఎలా ఉంటాయంటే కొన్ని చోట్ల బయోమెట్రిక్ అని ఉంటుంది, వీడు అక్కడ ఫింగర్ ప్రింట్ ఇస్తేనే కానీ అవి తెరుచుకో. అలాగే మనం కనుక శ్రద్ధగా వినకపోతే మధ్య మధ్యలో కుయ్యం కుయ్యం అన్నాం అంటే అందుకే కాస్త తగ్గించాలి. దొరికే కదా మైసూరు పెద్ద అరడదం తింటే ఇలాగే ఉంటాయి. కాబట్టి శ్రద్ధగా వినాలి. అంటే నేను చెప్పేది మీలాంటి మహాత్ముల గురించి కాదు, మీరు మన లేదన్నా అంటే పక్కవాడి కడుబావు. సహజంగా లోకములో అలాంటి బద్ధకములు అటువంటి లక్షణములు లేకుండా ఎంత శ్రద్ధగా వింటే అంత బాగుంటుంది. యాదృశి భావనాయత్ర సిద్ధిర్భవతి తాదృశి. ఎంత ఎక్కువ శ్రద్ధగా వింటే అంత బాగా ప్రాకారములు తెలుసుకుంటే. పద్మపురాణంలో భాగవత మహిమ అని ఉన్నది, అందులో చెప్పారు ఈ 7 రోజులు ఒక నియమ నిష్ట ప్రకారం శ్రద్ధగా వింటే మాత్రం వైకుంఠ ద్వారములు 7 ద్వారములు రోజు రోజుకి తెరుచుకుని ఉంటాయి. మనం వెళ్ళగానే వెంటనే అక్కడ మొదటి ప్రాకారం దగ్గర వాళ్ళు అంటారట ఏమని, ఓహో శుక్రవారం నాడు గురువాయూరులో సరిగ్గా 10 గంటలు అంటే 10 గంటలకి ఉపన్యాసానికి మొట్టమొదట వచ్చిందండి ఈవిడ, శుభ్రంగా విందండి, ఈ గేటు తెరిచేయండి అంటారు. అక్కడి నుంచి మొదటి గేట్ ఏక 2వ గేటు దగ్గరికి వెళ్తారు, అక్కడ మళ్ళీ కాపుర వాళ్ళు చూస్తారు. శుక్రవారం విన్నావు కానీ శనివారం నాడు రైలు ఉందని వెళ్ళిపోయావు, అబ్బే నువ్వు ఇక్కడే పడి ఉండి అంటారు. మళ్ళీ ఇక్కడి నుంచి మళ్ళీ వెనక్కి మళ్ళీ భూలోకంలోకి రావాలి. ఇప్పుడు మళ్ళీ భూలోకంలోకి వచ్చి మళ్ళీ ఇంకో సప్తాహం అప్పుడు పద్మాగర్ గారు ఉంటారో ఇంకో సుధాకర్ గారు ఉంటారో తెలియదు. అందువల్ల ఏం చేయాలి, కనీసం జీవితంలో ఒకసారి అయినా ఇలాంటి దివ్యక్షేత్రములలో శ్రద్ధగానే చెప్పేది మనం చాలా చోట్ల తిరుగుతున్నాం కానీ ఏదో ఒక సమయంలో మాయ పట్టుకుంటుంది. అది మనకి తెలియకుండానే మాయ ఏం చేస్తుంది అనమాట, పక్కనే భర్త ఒక లోకం ఉంటాడు కనుక వాడి మీదకి వారిపోయేలా చేస్తుంది, వాడి మధ్య మధ్యలో పొడుస్తూ ఉంటాడు, ఇవి నాకే కనపడతాయి. అంచేత ఏంటంటే చెప్పొచ్చేది ఈ మాయ నుంచి బయటపడి ఎంత శ్రద్ధతో ఆసక్తితో వినగలిగితే భగవంతుడు అంత చక్కగా సప్తప్రాకారాలు తెరుస్తాడు. ఇదేం వేళాకోళంగా చెబుతున్న వాటి అనుకునేరు స్వామి, పద్మపురాణములో సప్తప్రాకారములు తెరుచుకోబడాలంటే సప్తాహ దీక్ష తప్ప మరొక మార్గము లేదు 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 అని చెప్పారు. అందుకని చెబుతున్నమాట ఆయన 7 రోజులు రాశారు మహాత్ములు వేదవ్యాసుల వారు, దీక్ష ఇచ్చారు. మరి ఇప్పుడు చెప్పడం ఎవరికి, శుకుడికి తన కుమారుడికి చెప్పాడు. శుకుడు కూడా ఎటువంటి కొడుకు, పైగా పరమ అవధూత ఆయన. ఆయన గురించి ఎన్నో పర్యాయాలు చెప్పుకున్నాం మనం. ఆయనకి అసలు ఈ ప్రపంచంలో శరీరం ఏమిటి, మమకారం ఏమిటి, స్త్రీ ఏమిటి, పురుషుడు ఏమిటి, ఏ భ్రమ లేనటువంటి వాడు, సర్వ ప్రాణుల రూపంలో ఉండేవాడు. ఆయన దీనిని పరీక్షిత్ అనేటటువంటి రాజుగారికి 7 రోజుల్లో చెప్పాడు వ్యాసుడి కొడుకు శుకుడు. పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు క్లుప్తంగా చెబుతున్నాను, ఎందుకంటే గురువాయూరులో ప్రధానంగా కృష్ణలీలలు మాత్రమే చెప్పుకోవాలని శాస్త్రం. నారాయణీయంలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది శ్రీకృష్ణుడి పుట్టుక దగ్గర నుంచి లీలలు, అందుకని మిగతా కథ అంతా చాలా క్లుప్తంగా చెప్పవలసి వస్తుంది. పరీక్షిత్తు అభిమన్యుడి కొడుకు, తల్లి కడుపులో ఉండగానే అశ్వత్థామ వేసిన బ్రహ్మశిరోనామకాస్త్రం వల్ల చచ్చిపోయాడు. అలా చచ్చిపోయి పుట్టిన వాడిని కృష్ణుడు బొటనవేలుతో బొడ్డు మీద రాసి మళ్ళీ బతికించాడు. అంటే కృష్ణానుగ్రహంతో పునర్జన్మెత్తాడు ఆయన. పరీక్షీణములైన ప్రాణములతో పుట్టాడు గనక, అంటే పోయిన ప్రాణములతో పుట్టి మళ్ళీ బతికాడు గనక పరీక్షిత్ అన్నారు. ఇంకొకటి కూడా, ఆయన కడుపులో ఉండగా అశ్వత్థామ వేసిన అస్త్రం ఆయన్ని కాల్చేస్తూ ఉంటే ఆ సమయంలో శ్రీ మహావిష్ణువు 4 చేతులు ధరించి శంఖం చక్రం గదాపద్మములు ధరించి ఆ అస్త్రాన్ని ఇలా తోసి అట్ట పక్కకి. అప్పుడు ఈ కడుపులో ఉన్న శిశువు, నన్ను శంఖచక్ర గదాపద్మములతో చతుర్భుజములతో రక్షిస్తున్న ఈ పుణ్యాత్ముడు ఎవరా అని బాగా పరీక్షించి చూశాడు. పుట్టాక మళ్ళీ బతికాడుగా, బతకగానే ఏం చేశాడు, కడుపులో ఉండగా నన్ను రక్షించిన ఆయన ఇక్కడ ఎక్కడున్నాడు అని బాగా ఇలా పరీక్షించి చూశాడు. అలా పరీక్షించి చూడడం వల్ల కూడా పరీక్షిత్ అన్నారు, పరీక్షిత్ అన్నమాట. మనం కూడా ఆ పరీక్షిత్తుల్లాగా చూడాలి అందరినీ. ఆహా నా స్వామి ఎక్కడున్నాడని బాగా పరీక్షించాలి, అంతేగాని రాగానే కూల్ డ్రింక్లు ఎక్కడున్నాయని పరీక్షించడం కాదు. పరమాత్ముని యొక్క అనుగ్రహం ఎక్కడున్నది, ఆయన ఎక్కడుంటాడని వెతుక్కోవాలి, గుడి ఎక్కడుందని వెతుక్కోవాలి. అలా వెతికితే వాడు పరీక్షిత్ అవుతాడు. అటువంటి వాడికి పునర్జన్మ లేకుండా కైవల్యం వచ్చి తీరుతుంది. ఆ పరీక్షిత్తుకి 7 రోజుల్లో శుకుడు కథ చెప్పాడు. దాని వెనక కూడా ఒక కథ ఉన్నది, ఒక కారణం ఉన్నది. అభిమన్యుడు చచ్చిపోయే సమయానికి ఈయన కడుపులో ఉన్నాడుగా, పుట్టాక కృష్ణానుగ్రహంతో బ్రతికాడు. పాండవులు వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ధర్మరాజు గారు శరీరాన్ని విడిచిపెట్టడానికి స్వర్గారోహణానికి హిమాలయాలకు వెళ్ళిపోతూ ఈ మనవడికి పట్టాభిషేకం చేశాడు. నాయన ధర్మంగా పరిపాలించని చెప్పి వెళ్ళిపోయాడు. పరీక్షిత్తు రాజ్యానికి వచ్చాక కఠోరంగా శాసనం చేశాడు. నా రాజ్యంలో ధర్మం నాలుగు పాదాల మీద నడవాలి. ఎక్కడ విప్రుల యొక్క దేవాలయాల యొక్క గోవుల యొక్క సొమ్ములు అపహరించకూడదు. నా దేశంలో గోహత్య జరగకూడదు. నా దేశంలో ఆడవాళ్ళని ఎక్కడా కూడా అన్యాయం చేయకూడదు అని చాలా కఠోర శాసనాలు తెచ్చి ధర్మబద్ధంగా పరిపాలించాడు. ఒకరోజున ఆయన వేటకి వెళ్ళాడు. అక్కడ ఒక అపూర్వ దృశ్యం చూశాడు ఆయన. కైలాసాచల సన్నిభం బగు మహాగంభీర గోరాజమున్ కాలక్రోధుడు చండహస్తుడు నృపాకారుండు క్రూరుండు జంఘాలుండొక్కడు మూర్ఖుడాసురగతిల్ కారుణ్య నిర్ముక్తుడై నేలం కోలగదన్ని పంచితిలగా నిర్ఘాత పాదాహతి. ఓ చోట ఒక పెద్ద ఆబోతు ఒకటి ఉన్నది. ఆబోతు పక్కన ఒక ఆవు. ఈ ఆబోతు స్వచ్ఛంగా తెల్లగా ఉంది. కైలాస పర్వతం ఎంత ఎత్తు అంత ఎత్తుగా ఉందన్నట్టు పెద్ద ఆబోతు. ఆవు కూడా అలాగే ఉంది, కానీ తిండి లేక బక్క చిక్కిపోయాయి. ఆవు కన్నీళ్లు కారుస్తోంది. ఆ కన్నీళ్ళు కళ్ళ దగ్గర నుంచి అలా చారలు కట్టేసి ఎండిపోయి అసహ్యమైపోయింది కళ్ళు కూడా. కళ్ళ నుంచి నెత్తురు కూడా వస్తుంది పాపం దానికి. ఇక పక్కనున్న ఆబోతు, ఆబోతుకి నాలుగు కాళ్ళలో మూడు కాళ్ళు ఎవరో విరగొట్టేశారు. ఇంకొక కాలే ఉంది పాపం. ఆ ఒంటి కాలు మీద కుంటుకుంటుంది అలాగా. ఎంతలో అక్కడికి వచ్చాడు ఒకడు. చేతిలో కర్ర పుచ్చుకున్నాడు వాడు. నల్లగా ఉన్నాడు. చాలా నీచమైన ముఖం వాడిది. వాడి నెత్తి మీద కిరీటం. వాడు పరమ నాస్తికుడు, క్రూరుడు, మూర్ఖుడు, పశువు. వాడు వచ్చి ఎడంకాలతో ఆవుని ఆబోతుని తన్నాడు, కర్రతో కొట్టేశాడు. నేలం కూలగతన్నే పంచితిలగా నిర్ఘాత పాదాహతి. ఆ దుర్మార్గుడు కింద పడిపోయేలా తన్నాడు. పైగా మూత్ర విసర్జన చేస్తున్నాయట. ఆ దెబ్బలు తట్టుకోలేక బాగా తంతే ఆవు ఆబోతు కూడా మూత్రం విడిచిపెడుతున్నాయి పాపం. పంచితిల్లుట అంటే మూత్ర విసర్జన చేయటం. ఎలాంటి తన్నులు తన్నుతున్నాడు? నిర్ఘాత పాదాహతి. వాడు కొడుతున్న ఒక్కొక్క దెబ్బ పిడుగుల్లో ఉన్నాయి. అంత బలంగా ఢామ్ ఢామ్ అని తంతున్నాడు వాడు. మధ్య మధ్యలో కర్రతో బాధేస్తున్నాడు. నెత్తురు వచ్చేస్తోంది. వాడి చర్మం చిట్లిపోతోంది. అవి ఏడుస్తున్నాయి. ఇంతలో పాపం ధర్మదేవత, ఆ ఆవుతు అంటే నిజానికి ధర్మదేవత, పక్కనున్నది ఆవు కాదు, గోవు రూపంలో ఉన్న భూదేవి. అవి రెండు, కృష్ణుడు లేడు మనల్ని రక్షించేవాడు లేరు, ఈ దుర్మార్గుడు చంపేస్తున్నాడని ఏడుస్తూ ఉంటే ఈ దృశ్యం పరీక్షిత్తు చూశాడు. పళ్ళు పటపట కొరికాడు. ఆయనకి ఆగ్రహం కలిగి తట్టుకోలేకపోయాడు. ఆవుని మన కళ్ళెదురుకుండా ఎవరన్నా చంపేస్తూ ఉంటే చూస్తూ ఎలా ఊరుకోగలుగుతాం? వెంటనే ఆయన కోదండాన్ని ఎక్కుపెట్టి దాన్ని భుజానికి తొడుక్కొని ఈ కోదండంతో చంపలేము, ఇప్పుడు వీడి కత్తితో నరికేస్తానని వరలో నుంచి కత్తి తీశాడు. ధగ 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 మెరిసిపోతున్న మంచి పొదునైన కత్తి తీసి, ఓరి దుర్మార్గుడు ఆగరా ఎవడవరాను అన్నాడు ఆయన. నిన్ను కొమ్ముల చిమ్మెనో కదిశనో నిర్భీతి ఈ గోవులను తన్నం కారణమేమి మద్భుజ సనాథ క్షోణిని ఏ వేళలందు నేరంబులు చేయరాదిరుగవా ధోర్తత్వమున్ భూమి భృత్ సన్నాహంబును నర్చి దెవ్వడవు నిన్ శాసించదం దుర్మతి. ఒరి దుష్టబుద్ధి ఎవడవరా నువ్వు? ఎందుకు ఈ ఆవుని ఆబోతుని తన్నుతున్నావు, కొడుతున్నావు, చంపాలనుకుంటున్నావు? ఎప్పుడైనా మనం ఏ వస్తువునైనా కొట్టాలనుకుంటే ఒక కారణం ఉండాలి. ఆవు నిన్ను కొమ్ముతో పొడిచిందా? కొమ్ముతో పొడి చంపేస్తుంటే రక్షించుకోవడానికి తన్నావంటే అర్థం ఉన్నది. పోనీ కనీసం నీ దగ్గరకు వచ్చాయా అవి ఇంత నిర్భయముగా నా కళ్ళ ఎదురుగుండా? ఈ సాధు జంతువుల్ని, పరమ పవిత్రమూర్తుల్ని, ఆవుని, ఆబోతుని కాలితో తన్ని కర్రతో కొడతా ఉంటారు దుర్మారు కూడా. నీకు తెలియదా, నా భుజ పరాక్రమంతో పరిపాలిస్తున్న ఈ భూమండలంలో ఎవడూ అపరాధం చెయ్యకూడదు, సాధువులను హింసించకూడదు. ఇది నా చట్టం. అది తెలుసు కూడా నా చట్టాన్ని ధిక్కరిస్తావా? పైగా మహారాజ వేషం ఒకటి నీ బతుక్కి. మొహం చూస్తేనేమో మాడిపోయిన పెసరట్టులో ఉందా? నువ్వేమో నెత్తి మీద కిరీటం పెట్టుకుని కర్ర పుచ్చుకుని తన్నుతావా? ఎవడవరా నువ్వు? ఇప్పుడే నీ అంతం చూస్తాను అంటూ మీదకొచ్చాడు. దాంతో వాడు ఒడిగిపోయి కాళ్ళు గట్టిగా పట్టుకుని రక్షించు రక్షించు అన్నాడు. రక్షించమనగానే ఈయన వెంటనే పాపం ఒక్క దెబ్బకి జాలి పడిపోయి, అదే వచ్చిన తెప్పులు మన వాళ్ళకి, కరుణించు అంటే ఎంత దుర్మార్గుడైనా కరుణిస్తారు. వెంటనే కత్తి వరలో పెట్టి, నువ్వెవడవో, నిజానికి నిన్నొక్క దెబ్బతో ముక్కలు ముక్కలుగా నరికి చంపి ధర్మ సంస్థాపన చెయ్యాలి, అది నా కర్తవ్యం. అయినప్పటికీ నా కాళ్ళు గట్టిగా పట్టుకున్నావు, రక్షించమన్నావు. శరణు అన్నవాణ్ణి ఈ అర్జునుడి మనుమడు, అభిమన్యుని కుమారుడు, శిక్షించక ఉపేక్షించి రక్షిస్తాడు. హో, కానీ ఒకటి, నువ్వు నా రాజ్యంలో మాత్రం ఉండడానికి వెళ్ళలేదు. నా రాజ్యంలో ఉన్నావంటే నీ పాపాలు అందరికీ అంటుకుంటాయి. నీలాగే రేపటి నుంచి అందరూ కూడా బీఫ్ తినాలంటే నాకే ఓటేయండి అంటారు. నీలాంటి దౌర్భాగ్యుని వెంటనే నాశనం చేయాలి. కాకపోతే కాళ్ళు పట్టుకున్నావు కనుక చంపలేను. నిన్ను రాజ్య బహిష్కరణ చేస్తున్నాను. నా లోకం నుంచి వెళ్ళిపో, భూమి మీద మాత్రం ఉండడానికి వెళ్ళదు పో అనగానే వాడు పక్కపక్క నవ్వి, అయ్యా అసలు నేను ఎవరినో తెలిసిన వీకన్నా, నువ్వు ఎవడమైనా నాకు అనవసరం అన్నాడు ఆయన. కాదండి, వినండి నా మాట, నేనే కలిపురుషుణ్ణి, ఈ యుగం నాదండి. కలియుగంలో కలిపురుషుడు ఉండకపోతే ఎవరుంటారు? శ్రీ మహావిష్ణువు యొక్క శాసనం ప్రకారం ఒక్కొక్క యుగాన్ని ఒక్కొక్క పురుషుడు పరిపాలిస్తాడు. కృతయుగాన్ని కృతపురుషుడు, త్రేతాపురుషుడు త్రేతాయుగాన్ని, ద్వాపర పురుషుడు ద్వాపరయుగాన్ని, కలిపురుషుడు కలియుగాన్ని పరిపాలించాలి. నేనే కలిని. ఈ ఆవోతు ధర్మదేవత, ఈ ఆవు భూదేవి. భూమి మీద ధర్మం నాశనం చేయడానికే వీటిని శిక్షించాను. కలియుగంలో ధర్మం ఒంటి పాదం మీదే ఉండాలి, అందుకే మూడు పాదాలు నరికేశాను. ఆ ఉన్న పాదం కూడా నరికేద్దాం, అసలు ధర్మం లేకుండా చేసేద్దాం అనుకున్నాను. ఎంతలో నా దురదృష్టవశాత్తు నువ్వు వచ్చావు, కాబట్టి నీ మాట కాదనలేను, ఇంక వీటిని నేను శిక్షించలేను. కానీ ఈ భూమండలంలో ఉండకుండా పొమ్మంటే ఎలాగా? ఈ భూమి అంతా ఎక్కడ చూసినా నువ్వే పరిపాలిస్తున్నావు. నీ దగ్గర మహిమ ఉన్నది, నీకు ఒక రథం ఉంది. ఆ రథం ఎక్కితే నువ్వు ఎక్కడికి కావాలంటే అక్కడికి క్షణాల్లో వెళ్ళిపోతావు. హిమాలయాల్లో ఉండగలవు, సముద్రంలో ఉండగలవు, ఎడారిలో ఉండగలవు, ఇంకో చోట ఉండగలవు. ఈ విధముగా రథం ఎక్కి కోదండం పుచ్చుకొని కత్తి పుచ్చుకొని యావత్ భూమండలం అంతా తిరుగుతున్న నీ రాజ్యం నుంచి నన్ను బహిష్కరిస్తే అర్థం ఏమిటంటే, అంటే నేను బతకూడదని నీ కోరిక. నేను భూమి మీద ఉండకుండా ఉండడం కుదరదు, కాబట్టి దయతో భూమి మీద నాకు కూడా ఉండడానికి కొంచెం స్థలం ఇయ్యి అన్నాడు. ధర్మం ప్రకారం కలిపురుషుడు భూమి మీద ఉండాలి కదా మరి. అందుకని పరీక్షిత్ ఆలోచించి, చంపాలనుకున్న నిన్ను ధర్మానికి కట్టుబడి చంపలేకపోతున్నాను. నువ్వు కోరావు గనక నీకు నాలుగు స్థానాలు ఇస్తున్నాను, అక్కడ మాత్రం ఉండు, ఇంకెక్కడికి వెళ్ళదు. అందులో ఒకటి ఏమిటి? ప్రాణివధ, ప్రాణుల్ని ఎక్కడ చంపుతారో అక్కడ ఉండు. రెండవది ద్యోతం, జ్యోతం ఆడే చోట ఉండు. మూడవది మద్యపానం, బాగా ఎడాపెడ నియమం లేకుండా ఎవడ 24 గంటలు తాగుతాడో అక్కడ ఉండు. నాలుగవది స్త్రీహింస. ఈ నాలుగు స్థానాలలో ఉండవరగానే వీడు కొంచెం తెలివైన వాడు, నాలుగు ఇచ్చారు కదండి ఇంకొక్కటి ఇవ్వండి అన్నాడు. ఐదవ స్థానం అడిగాడు. ఎక్కడైనా ముచ్చటగా మూడు అన్నారు కానీ అచ్చటగా ఐదు అనలేదురా, నువ్వు ఐదో స్థానం అడుగుతున్నావు. సర్లే, కాదనడానికి నా మనస్సు కూడా అంగీకరించటం లేదు. సువర్ణం ఎక్కడుంటే అక్కడ ఉండు అన్నాడు. ఇక్కడే కొంచెం కిటుకు జాగ్రత్తగా వినండి, చేత కాకపోతే ప్రమాదం వస్తుంది. సువర్ణము అని అనడానికి ముందు అధర్మ మూలంబగు సువర్ణంబు అన్నాడు. ఇది మానేసి అందరూ సువర్ణంలో ఉండమని చెప్పారు, అందుకే బంగారం ఉండకూడదంటే బంగారం లేకుండా ఇక్కడ ఎవరుంటారు? అందరూ మీరంతా బంగారం లాంటి మనుషులే. అధర్మ మూలంబగు సువర్ణం అంటే అపవిత్రముగా సంపాదించిన బంగారం, అంటే దొంగతనం చేసి సంపాదించిన బంగారం. ఎవరో ఒక దొంగాడు ఆడవాళ్ళ మెడలోంచి బంగారపు గొలుసు తెంచి, ఏమంటే చీప్గా అమ్ముతానంటే 10 రూపాయలకు వస్తుంది కదా, తక్కువకు వస్తుంది కదా అని కొనుక్కుంటే అది అధర్మ మూలమైన బంగారం. ఏదైనా ఇతరులకు తెలియకుండానో దొంగతనంతో మోసంతో సంపాదించే బంగారము అధర్మ సువర్ణం. అటువంటి సువర్ణములలో నువ్వు ఉండుగాక అనగానే వీడు తక్కన ఈరోజు నుంచి 5 స్థానాల్లో ఉంటాను అని అందులో ఒక స్థానాన్ని అక్కడికక్కడే చూసుకున్నాడు. పరీక్షిత్ గారి నెత్తి మీద ఒక కిరీటం ఉంది, ఆ కిరీటంలో కూర్చున్నాడు. ఇప్పుడు మనకు అనుమానం రావాలి కదా, మరి పరీక్షిత్ గారు బంగారంలో ఉండమనలేదు, అధర్మమైన బంగారంలో ఉండమన్నాడు. పరీక్షిత్తు ధరించిన కిరీటం అధర్మ మూలమైన బంగారం అవుతుందా? ఆయన కిరీటంలోకి ఎలా వెళ్ళాడు వీడు అంటే, దీని వెనకాతలో కూడా ఒక కథ ఉంది. పూర్వం జరాసంధుడు 16,000 మంది రాజుల్ని జయించి, ఆ 16,000 మంది రాజుల్ని చెరసాల్లో పెట్టి, వాళ్ళందరి కిరీటాలలో ఉన్న బంగారాన్ని కొంచెం కొంచెం ముక్కల కింద కత్తిరించి ఆ బంగారంతో ఒక కిరీటం చేయించుకున్నాడు. దాంట్లో నవరత్నాలు పెట్టాడు. అంటే ఈ బంగారం మహారాజుల యొక్క కిరీటాల్లోంచి చౌర్యం చేసి మోసంతో లేకపోతే క్రూరత్వంతో సంపాదించిన బంగారం. అంతకంటే ఇంకొకటి ఉంది ఇక్కడ తమాషా. సాధారణంగా ఒక వస్తువు తయారు చేశాక బంగారంతో దాన్ని అభిషేకం చేసి మాత్రమే ధరించాలి. ఆవు పాలతోటో లేక ఆవు పంచకంతోటో గంగాజలంతోటో ఉంగరాన్ని శుద్ధి చేసి వేలికి పెట్టుకోవాలి, గొలుసుని శుద్ధి చేసి మెళ్ళలో వేసుకోవాలి. కంకణాన్ని శుద్ధి చేసి చేతికి వేసుకోవాలి. బంగారం కొనగానే దాన్ని డైరెక్ట్గా ఇంటికి తెచ్చి ధరించకండి సుమ, అభిషేకము చేసి కుంకుమ పూజ పెట్టి లేకపోతే దేవతల దగ్గర పెట్టకుండా ధరిస్తే ఆ బంగారం ఎప్పుడో ఒకప్పుడు దుంప తెంచుతుంది, కొంప ముంచుతుందని శాస్త్రం. వీడేం చేశాడు, 16,000 మంది రాజుల యొక్క కిరీటములలో ఉన్న బంగారములను కొంచెం కొంచెం కత్తిరించి దానితో కిరీటం చేసి ఆ కిరీటాన్ని శివలింగం దగ్గర పెట్టి దానికి అభిషేకం చేశాడు. దేంతో? మహారాజులందరికీ గుండెకి పక్కన కొంచెం చిల్లు పెట్టి ఈ వక్షస్థలం మీద కత్తితో కొంచెం కోసి గిన్నెల్లోకి రక్తం పెట్టి ఆ రక్తంతో అభిషేకం చేశాడు. మీకు మహాభారతంలో సభాపర్వంలో కూడా భైరవ పూజ చేశాట, రాజుల తలకాయలు నరికేసి ఆ రక్తాన్ని శివుడి మీద పోసి అభిషేకం చేసేవాడు వాడు, అంత దుర్మార్గుడు జరాసంధుడు. అందుకని చంపించాడు కృష్ణుడు వాణ్ణి. ఇప్పుడు గుండె పక్కన కొంచెం పొడిస్తే తేడా వస్తే చచ్చిపోరు వాళ్ళు, అంటే రాజులు తట్టుకున్నారు ఎంత బాధ ఉన్నా, ఇంకా అదృష్టం బతికారు. వాళ్ళు గిజగిజలు ఆడిపోయేవారట, కాసేపు కోసేయటం, ఆ రక్తం తీయటం, ఆ రక్తంతో అభిషేకం చేయటం. పొరపాటున కత్తి గుండెకి తగిలి చచ్చిపోయిన రాజులు కూడా ఉన్నారు వాళ్ళలో. అలా హింసాపూర్వకమైన రక్తం పట్టుకొచ్చి ఈ సువర్ణ కిరీటాన్ని అభిషేకం చేసి ఆ రక్తం ఓడుతున్న కిరీటమే నెత్తి మీద పెట్టుకుని సింహాసనాన్ని పరిపాలించాడు వాడు. ఆ పాపం వల్ల జరాసంధుడు పోయాడు. భీముడు వాడిని చంపాక వాడి ఖజానా దగ్గరికి వెళ్ళి ఆ ఖజానాలో రకరకాల కిరీటాలు ఉన్నాయి, అందులో ఈ కిరీటాన్ని దగ్గరికి వెళ్ళి భలే ఉంది అని ఆ కిరీటం తీసి నెత్తి మీద పెట్టుకోబోయాడు. వెంటనే కృష్ణుడు టక్కమని చేతి మీద కొట్టి ఆ కిరీటం కింద పారేశాడు. అదేమిటి, కృష్ణ ముచ్చటపడి జరాసంధుడి కిరీటం శిరస్సున ధరించబోతుంటే చేతి మీద కొట్టి కింద పారేశావు, ఒక రత్నం పగిలింది కూడా అన్నట్ట. రత్నమే పగిలిందిరా, అది నెత్తి మీద పెట్టుకుంటే నీ నెత్తి పగిలిపోతుంది, అందుకే రక్షించానన్నాడు కృష్ణుడు. అప్పుడు ఈ విషయం అంతా చెప్పి అది అపూర్వమైన కిరీటం కాదు, అధర్మపూర్వక కిరీటం, ఆ కిరీటం హింసతో తయారయ్యింది, అదే ధరించి ఉంటే నువ్వు సర్వనాశనం అయిపోయేవాడివి, దుర్మరణం పాలయ్యేవాడివి, నీ మీద అభిమానంతో రక్షించాను, ఆ కిరీటం మనకొద్దు, సముద్రంలో పారేయి అన్నాడు. కానీ భీముడు సముద్రంలో చూస్తూ చూస్తూ బంగారం లాంటి బంగారం ఎలా పారేస్తాం, విజయ చిహ్నంగా దీన్ని ఒక సంచిలో పెట్టి మూట కట్టి ఎవరూ ధరించకుండా సీలేసి ఖజానాలో పెడతానన్నాడు. ఆ విధంగా ఆనాడు కృష్ణుడి మాట పెడచెవిరి బట్టి భవిష్యత్తులో ఉందిగా మరి, అందుకని సముద్రంలో పారేయకుండా దానిలో సంచిలో పెట్టి మఖమల్ క్లాత్ గుడ్డలో బాగా కట్టి దానికి మూతికి తాడు కట్టి దానికి లక్కముద్ర వేసి ఖజానాలో పెట్టాడు. కర్మయోగం వల్ల పరీక్షిత్తు ఆ కిరీటాన్ని ఆ రోజు సెలెక్ట్ చేసుకుని ఎత్తి మీద పెట్టుకున్నాడు. ఇది మృత్యువు యొక్క లక్షణం అంటే. అందువల్ల అధర్మపూర్వకమైన సువర్ణము కనుక ఆ కిరీటములోనికి కలిపురుషుడు ప్రవేశించాడు. అందుకే ఆ రోజు నుంచి కొంచెం కొంచెం మార్పు వచ్చిందిట అతనికి.